విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కొండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తావీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధత్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంతతత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాదిమతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థప్రకాశకాయ నమః. ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశియే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణనివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వానపండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః. ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియజ్ఞాననిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మయే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాజీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మక తాటంకతోషితాంబ మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తతిమతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురు భూమండల ఆచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరీముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః. ఓం శ్రీమన్ మండన విశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగీంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యస్వామినే నమః. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటరిగా విదర్భ దేశానికి వెళ్ళి కుండినపురం చేరి శిశుపాలాదులను జయించి రుక్మిణీదేవిని తీసుకొచ్చాడు. ఆ తీసుకురావడం కూడా ఎటువంటిది అంటే, ఖగనాథుండమరేంద్రు గెలిచి సుధముని గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్ష చరులన్ సాళ్వాదులన్ గెలిచి భద్రగుడై చక్రివరించి భేష్మక సుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశమణిన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. రుక్మిణీదేవి యువతీమణి, 19 సంవత్సరాల లోపున్నటువంటి స్త్రీ. ఆవిడ ఎటువంటిది, పైగా రమా భగవత్యంశమణి, లక్ష్మీదేవి యొక్క అంశతో జన్మించింది, ఆది లక్ష్మీదేవి యొక్క మరొక రూపం, సకల సద్గుణాల రాశి. ఆ తల్లి ఎక్కడుంటే అక్కడ సంపదలు, ఆ తల్లి ఎక్కడుంటే అక్కడ బ్రహ్మానందం. ఆ తల్లి కరుణ చూసిందంటే సుఖ సంతానం, లేదంటే దుఃఖ సంతానం. అటువంటి తల్లిని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా వెళ్ళి, ఎవరినో పంపడం కాకుండా తానే స్వయముగా వెళ్ళి, పూర్వం గరుత్మంతుడు దేవతలందరినీ జయించి అమృతాన్ని భూలోకానికి తీసుకొచ్చినట్టుగా, ఇక్కడ పోల్చడం కూడా ఎంత గొప్పదో చూడండి, తాను ఒక్కడే వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చారు అనకుండా గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చినట్టుగా రుక్మిణీదేవిని తీసుకొచ్చాడని చెప్పారు వేదవ్యాసరాజు చెప్పిన మాట. ఎందుకు ఆ మాట అన్నారో తెలిసిన, ఈ రెండింటికి పోలిక మీకు తెలిసే ఉంటుంది. పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచే లక్ష్మీ పుట్టింది, అందులోంచే అమృతం పుట్టింది. అందువల్ల అమృతాన్ని దేవతల్ని జయించి తీసుకొచ్చాడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్య విముక్తి కోసం. ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళ కష్టాలు పోవాలంటే భగవత్ కళ్యాణం జరగాలి, లక్ష్మీనారాయణ కళ్యాణం జరగాలి. అందుకని లోకశ్రేయస్సు కోసం కళ్యాణం చేసుకోవడానికి వాళ్ళిద్దరూ సిద్ధపడ్డారు. అందుకని ఆనాడు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చాడు, ఆ క్షీరసాగరం నుంచే పుట్టి లోకాన్నంతటినీ అమృతత్వంతో నింపే కరుణాస్వరూపిణి అయిన ఆదిలక్ష్మిని శ్రీకృష్ణ పరమాత్ముడు తెచ్చాడు. ఆనాడు అమృతం తెచ్చినవాడు గరుడు, ఇవాళ గరుడ వాహనుడు, గరుడ ధ్వజుడు. ఈ విధంగా ఆయన ఒక్కడో తెచ్చాడనగానే బ్రహ్మానంద భరితుడై పరమకృష్ణ భక్తుడు కనుక పరీక్షిణరేంద్రుడు అడిగాడు, ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా శ్రీకృష్ణుడి యొక్క కథ వినే కొద్దీ ఇంకా 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 వినాలి అనిపిస్తున్నది, కనుక నాకు ఆ కథ పూర్తిగా వివరించు. అదేమిటో కొన్ని కథలు ఉంటాయి, అవి వింటే ఇక విరక్తి కలుగుతుంది, జీవితంలో మళ్ళీ భగవత్ కథ వినాలి అనిపించేలాగా చెబుతున్నావు నువ్వు. కొందరు చెబితే పారిపోవాలనిపిస్తాయి, కొన్ని కథలు అసహనం కలిగిస్తాయి. కానీ ప్రభు, నీవు చెబుతున్న శ్రీకృష్ణ కథలున్నాయే, ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తున్నది. ఆ కథ అటువంటిది, చెప్పే నీ భక్తి అటువంటిది. అందుకే పౌరాణికోత్తమ బ్రతుకుము పెట్టేండి అన్నారు ఉండేవాళ్ళు. ఓ పౌరాణికోత్తమ చాలా కాలం బ్రతుకు, దీవించడం కాదు అక్కడ ఆకాంక్ష. ఎప్పుడైనా భక్తులు కూడా బాగా కథ చెప్పేటటువంటి పౌరాణికుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకోవాలట. అది సూతుండి సౌనకాదులు కోరుకున్నారు, పరీక్షిత్తు సుఖుడు కోరుకున్నాడు. భగవంతుడిని కూడా మనం ఏమంటాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలం పెరుగుగాక అని మనం రోజు జయ జగదీశహరి అంటల్లా రామాయణంలో బలం విష్ణోహ ప్రవర్ధతం వల్ల, అది మన ఆకాంక్ష అంట అనమాట. అదే గురువులైతే దీవిస్తారు, తక్కిన వారైతే భగవంతుడికి ఒక ఆకాంక్షను అందిస్తారు, వారి కోరికని తెలియజేస్తారు. అందుకే వీళ్ళంతా కూడా పదే పదే ఓ పౌరాణికోత్తమ ఎక్కువ కాలం జీవించు, పవిత్రమైన భగవత్కథ వాసుదేవ కథ చెప్పు, ఆ కథ వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నది, శరీరం మీద ఉన్న మమకారాలన్నీ నశించిపోతున్నాయి. బ్రహ్మన్ కృష్ణ కథాః పుణ్యాః మాధ్వీః లోకమలాపః. శ్రీకృష్ణుడి యొక్క కథలు ఎటువంటివో ఇందులో అద్భుతముగా విశేషణములుగా అందించారు వేదవ్యాసుల వారు. అడుగుతున్నది పరీక్షిత్తు, పరీక్షిత్తు ద్వారా వచ్చిన ఈ శ్లోకంలో నిజం చెప్పాలంటే శ్లోక రూపంలో పెట్టింది వ్యాసుడే, కానీ అడిగింది పరీక్షిత్తే. ఏమంటున్నాడు ఆయన, మాధ్వీహి అంటే తేనెవలే ఉన్నాయి, అమృతంలో ఉన్నాయి శ్రీకృష్ణుడి కథలు. ఓ సుఖయోగేంద్ర నువ్వు చెబుతున్నావు, ఆ కథలు ఎలా వింటివి అంటే మాధ్వీహి, మాధ్వీహి అంటే అమృతమువలే ఉన్నాయి, తేనెవలే ఉన్నాయి. లోకమలాపహాహ, లోకములో ఉన్న మలమును, చెత్తని, అశుచిని నాశనం చేస్తాయి. మన అందరి దగ్గర అంతో ఎంతో అశుచి ఉన్నది, సంపూర్ణంగా శుచిగా ఉన్న వాళ్ళం ఈ భూమండలంలో ఉండలేము. కాబట్టి ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం ఉంటూనే ఉంటుంది. పైకి మనం ఎన్ని విభూతి రేఖలు పెట్టుకుని ఎంత భక్తుల్లో నటించినా ఎప్పుడో ఒకప్పుడు మనందరిలో ఈ క్రోధమో, కామమో, లోభమో, మోహమో, మదమో, మాత్సర్యమో వస్తూనే ఉంటాయి. ఇవేమి లేకుండా ఉంటే జీవి ఎలా ఉంటాడు? ఉండలేడు కదా. నేను మహాత్ముణ్ణి, నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదనుకున్నవాడు కూడా ఎవడన్నా రేపొద్దున తిడితే ఒళ్ళు మండొచ్చు, బాధ కలగచ్చు. ఇవన్నీ దోషములు, వీటికి మలము అని పేరు. ఈ ఆవరణ దోషములను నాశనం చేసే శక్తి ఒక్క భగవత్ కథకే ఉన్నది. మీరు శ్రద్ధగా భాగవతాన్ని వింటే ఈ మలములన్నీ ఇక్కడే పోతాయట. అందుకే భాగవతం విన్నవాడు మాత్రమే తొందరగా మోక్షం పొందుతాడు. ఇంకో రహస్యం చెప్పిన, భాగవతం వినడానికి తక్కిన అన్ని గుణముల కంటే వైరాగ్యం ఉండాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్కొక్క కథ చెప్పేటప్పుడు భగవంతుడు ఒక్కొక్క మాయ చేస్తాడు. అది మిగతా వాళ్ళ విషయంలో తెలియదు, కానీ నా విషయంలో మాత్రం సంపూర్ణంగా భగవంతుడు నన్ను ఎప్పుడు ఏదో ఒక పరీక్ష బాగా అందజేసి అప్పుడే పురాణం చెప్పనిస్తాడు. కింద సంవత్సరం అంతా హనుమచ్చరిత్ర, హనుమచ్చరిత్రకి కావలసినటువంటి ఉత్తేజం, ఉత్సాహం అప్పుడిచ్చాడు. భాగవతం వైరాగ్య సంపన్నమైనది. జీవుల మీద వ్యామోహం పోవాలి, తల్లి తండ్రి కుటుంబ బంధాలు పోవాలి. అందుకే ఈ సంవత్సరం ఈ భాగవతం చెప్పే ముందు 2 నెలల ముందు మా అమ్మగారిని పట్టుకుపోయాడు. అంత తీవ్ర వైరాగ్యం వచ్చి ఆ తల్లిని తలుచుకుని నిరంతరం భగవంతుడి పాదాలు చెందడానికి ఇక్కడేమో వైరాగ్యం ఇచ్చాడు. కింద సంవత్సరమేమో సంబంధం కుదిరిచ్చాడు. అంటే ఏ సమయంలో ఏ కథకి ఏది అవసరమో అది ఇస్తున్నాడు భగవంతుడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. భాగవతం కోసం ఆవిడ పట్టుకుపోయాడు. మీకు నారదుడికి తల్లి పోయాకే సంపూర్ణంగా భాగవతోత్తముడై నారదుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నాకు అదే చేశాడు, చూసారా మీరు? అలాగే ఇంతపూర్వం కూడా నేను సంపూర్ణంగా దేవీ భాగవతం చెప్పే ముందు మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి ఉంటుంది తేడా అనిపిస్తే రాత్రిపూట స్వప్నంలో భగవంతుడు దర్శనమిచ్చాడు. ఈ అర్హత భాగవతం చెప్పాలంటే నీకు అంత తీవ్రమైన వేదన రావాలి, ఈ భవబంధాలకు అతీతుడి అవ్వాలి. అందుకే భగవంతుడు ఈ సమయంలో భాగవతం చెప్పేటప్పుడు ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఒత్తిడి తెస్తాడనమాట. వినేవాళ్ళకు కూడా ఇస్తాడు. వినేవాళ్ళకు కూడా మధ్య మధ్యలో మానేసి పోదామా ఇంటికి అనిపిస్తాట. అది నెగ్గామా మనం యోగ జాతకులు అవుతాం. భాగవతానికి మాత్రం సంపూర్ణంగా వైరాగ్యం కావాలి. ఇంకా ఏ గ్రంథానికి ఇంత వైరాగ్యం అవసరం లేదు. కానీ భాగవతం ఎప్పుడు సుకుడు లాంటి వాడు చెప్పాలి, పరీక్షిత్తులాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు వినాలి. ఇది మాత్రం విన్నాక ఇంకా మీరు ఏం విన్నా వినకపోయినా ఈ జన్మలో మోక్షం వస్తుంది మీ భక్తిని బట్టి. భక్తి లేకపోతే మాత్రం ఎంత గొప్ప గ్రంథం విన్నా ఉపయోగం లేదు. ఎదురుగుండా విష్ణువు ఉంటాడు, ఆ విష్ణువుని మీరు అందుకోలేకపోతే ఉపయోగం ఉన్నదండి. నేను అమృతం పట్టుకొచ్చి మీ చేతిలో పోసాను, మేము తాగమని కింద వదిలేశారు, ఏం చేయగలుగుతారు ఎవరన్నా? దత్తాత్రేయుడు ఒక శిష్యుడు వస్తే ఆ శిష్యుడిని అనుగ్రహించడానికి ఒరే నోరు తిరన్నట్ట, వాడు నోరు తెచ్చాడు, తుపుక్కు నుమ్మాడు నోట్లో. ఇది జరిగింది దత్త చరిత్రలో. ఉమ్మగానే వచ్చి ఈ గురువుగారు ఏంటో బాబు నోట్లో ఉమ్మాడని కింద ఉమ్మేశాడు. ఆ వెంటనే కింద బంగారపు గుట్ట తయారైంది, మేరుపర్వతం లాంటి బంగారం తయారైంది. ఒరే పిచ్చాడా, ఇది నీ నోట్లో నేను ఒక యోగామృతం చల్లాను, అది నిన్ను పరీక్షించడానికి అసహ్యంగా చల్లాను. నువ్వు నిజంగా గురుభక్తితో ఉంటేది మింగి ఉంటే నీ శరీరం సంపూర్ణంగా మేరుపర్వతంలాగా శుద్ధైపోయి నువ్వు సువర్ణస్వరూపుడివి, అంటే మంత్రస్వరూపుడు అయ్యేవాడివి. ఇక నీకు పునర్జన్మ ఉండదు. నేను ఎంత శక్తివంతుణ్ణో అంత శక్తివంతుడు అయ్యేవాడివి. కానీ నీకు సంపూర్ణ గురుభక్తి లేదు గనకే గురువుగారిని తిరస్కరించి కింద పారేశావు, భ్రష్టుడు అయ్యావన్నాడు. ఇప్పుడు లోకంలో మనందరం చేసేది అదే. గురువుగారు అంటే నమ్మకం ఉంటుంది, లేకపోతే భాగవతానికి రారు. మళ్ళీ లోపల అనుమానం అన్నట్టు, ఈయన చెప్పినప్పుడు ఆయన చెప్పేదోటి నీకు అర్థమయ్యేదోటి, నీ బుద్ధి నీకు ఒకటి ఉంటుంది లోపల, నీ బుద్ధి పనిచేసి గురువు యొక్క పరంపరని సంపూర్ణముగా అనుకరించలేనంతకాలము ఈ జన్మల నుంచి విముక్తి రాదు. జన్మ విముక్తి పొందాలంటే సంపూర్ణముగా గురువాక్యాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో నడవాలి. అలా నడవంగా ఏమయ్యా ఒకరోజు పురాణం వినంటే ఎలా వింటామండి, మా ఇంటి దగ్గర నాకు ఎన్ని పనులు ఉన్నాయో అనండి, నాకు మనవడు ఉన్నాడండి, మనవరాలు ఉందండి, కోడలు ఉందండి, వరలక్ష్మి వ్రతం అండి, ఈ కోడలు వచ్చి నెత్తి మీద నీకు రేపొద్దున మోక్షం ఇస్తుందా, లేకపోతే నీ ఇంటి దగ్గర నీ ఇల్లు నీకు దక్కుతుందా? భగవంతుడు గురు రూపంలో నిన్ను అనుగ్రహిద్దాం అనుకుంటే నీ కర్మగాలు ఇంకో తోటకు పోదాం అనుకుంటావట. ఇది భయంకరమైన ఆవరణ దోషము. ఈ ఆవరణ దోషమునకు మలము అని పేరు. ఈ మలమును తొలగించే శక్తి కేవలం భాగవతమునకు మాత్రమే ఉన్నది. గనక లోకమలాపహ, నీలో ఉన్న అనేకమైన దోషములన్నిటినీ నాశనము చేసేవి బ్రహ్మన్. ఓ బ్రహ్మజ్ఞాని, ఓ పరమాత్మస్వరూప సుఖయోగీంద్ర, కృష్ణ కథాహ కృష్ణుని కథలు, పుణ్యాహ పుణ్యప్రదమైనవి, పుణ్యముతో నిండినవి పుణ్యమునిస్తాయి, అవి మృదువైనవి,
అమృతం వంటివి లోకములో ఉన్న అందరి పాపాలని తొలగిస్తాయి. ఇన్ని పాపాలను తొలగించే ఈ పవిత్ర కథలు కోనుతృప్యేత శృణ్వానః వినేటటువంటి వారు ఎవడు సంతోషం పొందుతాడు అంటే తృప్తి పొందడు. ఎంతసేపు విన్నా అయ్యో అప్పుడే 9 అయిపోయిందే ఈయన వదలటం లేదే అని ఒక్కడనుకున్నాడు వీరు. అలా అనుకునే దౌర్భాగ్యులు ఇక్కడికి అసలు రానేరారు మహానుభావులు కనుక వీరు. 9 5 అయినా సరే అసలు ఆ టైం మర్చిపోయారు, నేను చూస్తే తప్ప మీకు తెలియడంలా. అంటే మీకు ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది కానీ ఇక చాలు, తృప్తి చెందాం, స్వస్తి చెప్పు అనేవాడు ఒక్కడు లేడు. ఇంతెందుకు పాపం హారతి ఇవ్వడానికి వచ్చిన కూడా లోపలికి రాలేకపోతున్నాడు, ఆనందంతో వినేలా ఉండిపోతున్నట్ట. హారతి విషయం మర్చిపోయి హారతి ఆరిపోయినా పట్టించుకోకుండా ఉంటున్నారంటే వాళ్ళు కూడా ఎంత భక్తితో వింటున్నారు. అందువల్ల తృప్తి ఎవడు పొందడు. శృతజ్ఞో నిత్యనూతనాహ అంటే ఇంకా ఇంకా ఎప్పటికప్పుడు విన్నప్పటికీ నిత్యనూతనములుగా ఉంటాయి. సాధారణంగా ఎంత ఇష్టమైన సినిమా అయినా ఓ 2 సార్లు చూస్తే 3వ సారి విరక్తి కలుగుతుంది లేదా కళ్ళు పోతాయి. ఇవలా కాదు నిత్యనూతనములు. అందుకే చెప్పు నాకు సంపూర్ణంగా వివరించన్నాడు. దీనికి తెలుగులో చాలా అందంగా పద్యంగా పోతన గారు ఇచ్చారు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడౌ అవి వినంగా క్రొత్తలవుతుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. ఓ బ్రాహ్మణోత్తమ పరమ శుభప్రదమైనవి రుక్మిణీ కళ్యాణ గాథలు. అసలు కృష్ణుడికి సంబంధించిన కథలు ఏవైనా సరే అవి వింటే మనకి వెంటనే కళ్యాణాన్ని ఇస్తాయి, శుభమిస్తాయి, ఆనందమిస్తాయి. అందుకే వాటికి కళ్యాణాత్మకములు అనగా శుభముతో కూడినవి. అవి ఎంత విన్నా కొత్తలవుతుండు, వినంగా క్రొత్తలవుతుండు, మళ్ళీ మళ్ళీ కొత్తగానే ఉంటాయి నిత్య నూతనములు. అందుకే సంపూర్ణముగా రుక్మిణీ కళ్యాణ గాథ నాకు వివరించు. శ్రీకృష్ణుడు ఒంటరిగా ఎలా వెళ్ళాడు, వెళ్ళిన ఆయనకి యాదవులు సాయం వచ్చారని విన్నాను. ఆ యాదవులు ఎలా తెలుసుకుని సాయం వచ్చారు, ఎవరెవరిని జయించాడు, రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న ఆ కథంతా సవివరంగా తెలియజేయి. అది నా మనస్సుకి కుతూహలాన్ని కలిగిస్తున్నది. అసలు ముక్త వైకల్యుడు అనగా వికలత్వముల నుండి ముక్తి పొందినవాడు. మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఒక వికలత్వం వస్తుంది. వికలత్వం అంటే ఏమిటనమాట, ఒక్కొక్క మాట బట్టి సంతోషం రావచ్చు, ఒక్కొక్క మాట దుఃఖం కలిగించవచ్చు. ఉదాహరణకి నువ్వు దుర్మార్గుడివి అని ఎవడన్నా ఓ పుణ్యాత్ముడిని ఒక పౌరాణికుడిని దిష్టిబొమ్మ చేసి కొట్టాడనుకోండి, అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది, అయ్యో నేనింత కష్టపడి లోకాన్ని బాగు చేస్తుంటే నన్ను వీళ్ళు తిడుతున్నారు అని కాసేపు బాధపడిందా లేదా, దానికి వికలత్వము అని పేరు. వికలత్వం అంటే మనస్సు బాధపడచ్చు, ఇంకోటి కూడా ఉంది సంతోషము పొందచ్చు, రెండూ వికలత్వాలే. ఇప్పుడు మీరు ఓహోహో పద్మాకర్ గారు మీరు ఏం చెబుతున్నారండి అంటే ఒక్కోసారి కర్మగాలి నాకు కూడా పొగడ్తలకు లొంగిపోయి సంతోషించవచ్చు, అదీ వికలత్వమే. ఎక్కువ సంతోషం పొందితే అది అహంకారం వల్ల వచ్చే వికలత్వం, అదే దుఃఖం పొందితే అదేమో దుఃఖం వల్ల వచ్చే వికలత్వం. మొత్తం మీద వికలత్వం సామాన్యమే, అందరికీ వస్తూనే ఉంటుంది ఎప్పుడొకప్పుడు. ఈ లోకములో సుఖదుఖాలకు అతీతముగా ఎవడు ఉండగలడు. కాబట్టి మనస్సు ఎప్పుడో ఒకప్పుడు వైకల్యమును పొందుతుంది, అందులోంచి బయటపడితే వాడికి ముక్త వైకల్యుడు అని పేరు. ఇప్పుడు మీకు అర్థమైందా, ఎవడన్నా ముక్త వైకల్యుడు ఉన్నాడా, ఉండడు. కానీ ఇది శ్రద్ధగా వింటే కొత్త కొత్తగా అనిపించి మళ్ళీ ఆ రుక్మిణీ కళ్యాణం వింటే అప్పుడు వాడు ముక్త వైకల్యుడు అవుతాడు. ఒక్కరోజులో ముక్త వైకల్యుడు అవ్వడు, కానీ రోజు భాగవతం చదవగా చదవగా చెప్పగా చెప్పగా ఇదే కథలు మళ్ళీ మళ్ళీ నెమరు వెయ్యగా వెయ్యగా ఏదో ఒకనాటికి మన మనస్సులో ఈ సుఖదుఖాలు తొలగిపోతాయి, అప్పుడు మనం కైవల్యం పొందుతామని దీని అంతరార్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, వినాలి, చదవాలి, ఇతరులకు చెప్పాలి. చెప్పడం వినడమే కాకుండా ఏం చేయాలి, క్రమక్రమంగా ఈ రెండింటికి ద్వంద్వానికి అతీతంగా వెళ్ళాలి. ద్వంద్వము అనగా సుఖము దుఃఖము, ఈ రెంటికి అతీతంగా ఉండాలి. మీరు అలా ఉంటాము అనుకుంటే చప్పట్లు కొట్టుకోండి, అంటే మనస్ఫూర్తిగానే కొడుతున్నారు అనమాట. కానీ సరే మొత్తం మీద ఏమైనా సుఖదుఖాలకు అతీతంగా రేపటి నుంచి చూస్తాను, తెగ తిడతాను మిమ్మల్ని ఒకళ్ళు బయటికి పిలిచి తిట్టిన తిట్టి తిట్టకుండా. నాకు తిట్టడం చేత కాదు కనుక నాకు శిష్యుడు ఉన్నాడు పక్కన, అతను గనక రెచ్చిపోయాడంటే ఇంక అవతలవాడు ఎంత ఉంటాడని ఏమయ్యో నువ్వెంత అంటాడు. అలాంటి శిష్యుడిని ఒకడిని అంటగడతాను, అప్పుడు చూద్దాం. కాబట్టి అప్పుడు తిట్టినా సరే మీరు సంతోషంగా చిరునవ్వు నవ్వారా, ఇక మీరు ముక్త వికలురే. లేదా 24 గంటల ఛానల్ ఒకటి మధ్యన కొత్తగా పెట్టాడు వాడు, ఏంటంటే అందరినీ దిష్టి బొమ్మలు చేసి చితక్కొట్టి చెప్పులు ఎట్టుకొట్టి తగలబెట్టడం, వాడికి అంటగడతారు మిమ్మల్ని. అప్పుడు కూడా మీరు సంతోషించారంటే నేను అమ్మయ్య మీకు పురాణం చెప్పి ధరించానని నేను ధరించినట్టు అవుతాను. నన్ను కొడితే నాకేం బెంగలేదు, నాకు అసలు ఇవేమీ లెక్క లేదు, జమ లేదు. నా చిన్నప్పటి నుంచి కొంచెం దృఢమైన మనసుకోండి. ఒకే ఒక్క విషయంలో నా జీవితంలో కొంచెం రెండు సందర్భాలు పరమ దుఃఖం పొందారు. అది కారణం ఏమిటంటే ఆ బంధం అంత గొప్పది కనుక. మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు గురువులు అవ్వడం వల్ల, కేవలం తల్లిదండ్రులు అయితే వాళ్ళు పోతే నేను అంత బాధపడేవాడిని కాదు, నన్ను అనుక్షణము భాగవతము, సంస్కృతం, వ్యాకరణం, విద్యలు వీటిలలో నన్ను తీర్చిదిద్దడమే కాకుండా అందులో మాత్రమే ఉండేలా చేశారు. నీ లోకం అది అని బతుకు. మా నాన్నగారు అయితే ఎంత మాట అన్నారో తెలుసా, నాకు ఇప్పటికి కూడా ఆయన అన్నమాటలు చెవులో మారుమోగుతూ ఉంటాయి. ఆయన వెళ్ళిపోయి 15 ఏళ్ళు అయిపోయినా సరే, నేను సుందరకాండ పారాయణ చేయమని పుస్తకం ఇచ్చారు నాకు. అది పారాయణ చేస్తూ చేస్తూ చిన్నపిల్లాడిని కదా, 8 ఏళ్ళు ఉంటాయి నా వయస్సు, తప్పించుకుని ఆటలాడుకోవడం కోసమని, అబ్బా ఈ సుందరకాండ పారాయణ చేయలేకపోతున్నానండి నాన్నగారు, నీరసం వచ్చి ఒక్క ముక్కలు చెప్పాలంటే అనకూడదు కానీ ఆ మాట అన్నాను, చచ్చిపోతున్నానండి అన్నాను. అది మొదటిసారి. అప్పుడు మా నాన్నగారు అన్నారు, పర్వాలేదు లేరా, నేను రేపు పొద్దున పేపర్లో నా కుమారుడు సుందరకాండ పారాయణ చేయుచూ చచ్చిపోయాను అని ప్రకటన ఇస్తాను, చచ్చిపో పర్వాలేదు కానీ చదవడం అవ్వద్దు అన్నారు ఆయన. అంటే సుందరకాండ చదువుతూ చచ్చిపోతే యోగం రా, ఆ యోగం ఎవడికి పడుతుంది, అది చదువుతూ అంత తేలిగ్గా ఎవడూ చావడు. ఒకవేళ చచ్చిపోయామనుకు ఇంకంతకంటే యోగం ఏమిటి, బదరీ వెళ్ళి చచ్చిపోయేటంటే వాడు మహాయోగజాతకుడు, పుష్కర స్నానం చేస్తూ ఏ పుణ్యాత్ముడైనా శరీరం విడిచిపెడితే కోటి జన్మల పుణ్యం ఒకటండి, అది అంత తేలిగ్ కాదు. పుష్కరాలలోను, బదరీ కేదారం వంటి దివ్యక్షేత్రాల్లోను, కాశీలోను దివ్యక్షేత్రాలలో మరణం వచ్చిందంటే, పుస్తకాలు చదువుతూ పురాణములు పారాయణ చేస్తూ చచ్చిపోయాడంటే వాడు మహాయోగ జాతకుడు. ఎవరైనా భాగవతం వింటూ వింటూ అలా కుర్చీలో కూర్చొని వెళ్ళిపోతే, ఇప్పుడు వెళ్ళిపోకండి, అలా ఒకవేళ ఎవరికైనా వెళ్ళిపోయి యోగం వస్తే అది ఇంక వాడికి మహాయోగ జాతకుడు. చెబుతూ వెళ్ళిపోతే నేను ఇప్పుడు వెళ్ళను, ఇంకా నేను చెప్పవలసిన చాలా ఉన్నాయి, ఆఖరణ ఇక్కడే వెళ్ళిపోతాను. అలా ఎందుకు చెబుతున్నానంటే పురాణం అంటే ఇక్కడ చెబుతుంది కదా, ఎప్పుడో ఒకప్పుడు పురాణం చెబుతూ వెళ్ళిపోతే వాడు యోగ జాతకుడు. అలాంటి యోగం నీకు పట్టాలి అని కోరుకున్న తండ్రి వెళ్ళిపోతే ఎవడన్నా దుఃఖిస్తాడు? గురువు మీద ఉన్న భక్తి ఇప్పుడు మీరు చూశారో లేదో, రోజు ఇక్కడ గురు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖం ఏమైపోతుంది ఒక్క క్షణం ఆయన అబ్జర్వ్ చేయండి ఈసారి, మీరు మీకు కూడా గురుభక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పటిదాకా ఉన్న హరిగారు వేరు, ఆయన సంపూర్ణంగా శరణాగతి అయిపోయి సాష్టాంగ పడిపోయి ఓపిక ఉన్నా లేకపోయినా మళ్ళీ లేవడానికి కొంత శక్తి పుంజుకోవాల్సి వచ్చిన భారతీ తీర్థ అనే మాట ఒకటి నోట్లోంచి వస్తే ఆ పంచాక్షరాలు పంచ అక్షర మంత్రంలో ఉంది ఆయనకి. అంత పులకించిపోయి సంపూర్ణంగా ఆంజనేయుడు వంగినట్టు వంగిపోతున్నారు ఆయన. అప్పుడు అనుకున్నాను నేను, హరి అనే శబ్దమునకు ఆంజనేయుడని కూడా అర్థం, ఈ కాసేపు ఆయన హనుమంతుడు అయిపోతున్నాడు, కాసేపు విష్ణువులా ఉంటున్నారు. భక్తి గురువు మీద అలా ఉండాలి. అప్పుడు ఆ గురువు గారిని తలుచుకుని మనకు భవబంధం వస్తే అది కూడా పుణ్యమే. ఒక్క గురువు ఎడల మాత్రమే ఆ భక్తి ఉండాలి. అంతేగాని పోయిన భర్త కోసమో, పోయిన భార్య కోసమో, కుటుంబం కోసమో ఏడుస్తాం, ఎక్కువ ఏడవకూడదట. ఇది సృష్టి రహస్యం కనుక. కానీ జ్ఞానప్రదాత అయిన గురువు కోసం మాత్రం మనం తహతహలాడిపోవాలి. అందుకే జ్ఞానులందరూ గురువులు వెళితే ఏడ్చారు. నారదుడు గురువు వెళితే ఏడ్చాడు, కానీ తల్లి చచ్చిపోతే ఏడ్చాడా, తండ్రి చచ్చిపోతే ఏడ్చాడా, ఏడవలేదు. అది జ్ఞానం అంటే. అందుకని ముక్త వైకల్యులైన వారు ఎప్పుడూ భాగవతం వింటారు. అందుకని అడుగుతున్నాను, ఈ భాగవత కథలున్నాయే, భూషణములు చెవులకు బుధతోషణములనేక జన్మ దురితౌఘవిని శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు. చెవులకి ఆభరణములు ఏమిటి, శ్రీకృష్ణ కథ, రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న కృష్ణుడి కథ, చెవికి అలంకారం, చెవులకు అలంకారాలు అవి. నిజానికి చెవులకు దుద్దులు పెట్టుకుంటున్నారు, ఈ దుద్దులు అలంకారం కాదట, ఊరికేదో ఆడవాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు, మగవాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు, పండితులు కాబట్టి పెట్టుకున్నారు కుండలాలు. ఇవి కుండలాలే కొండలాలే తందాంతానాన్ని పాడుకోవడానికే తప్ప ఇవి మనకు నిజమైన అలంకారములు కావు. నిజమైన అలంకారములు భగవత్ కథ. బుధతోషణములు పండితులకి ఎంతో ఆనందం కలగజేస్తాయి. బుధులు అంటే పండితులు అని ఒక అర్థం, బుధులు అంటే దేవతలని కూడా అర్థం. దేవతలకి కూడా ఆనందం కలగజేస్తాయి ఈ కథలు. దేవతలు ఇక్కడ రహస్యంగా ఉంటారట. ఇక్కడున్న గాలి అంతా ఆక్రమించుకుని స్వస్తి అనేదాకా ఆగుతారు. తెలిసినా మీకు భాగవతం జరుగుతున్నంతసేపు అమృతం పుచ్చుకుని మరీ దేవతలు ఈ భాగవతం వింటారు అని స్వయంగా సుఖయోగీంద్రుడు చెప్పాడు. ఈ ప్రాంతమంతా దేవతా నిలయం అవుతుంది. అందుకే మధ్యలో సెల్ మాట్లాడొద్దు అనడానికి గల కారణం, నిద్ర వద్దు అనడానికి గల కారణం నాకు మీ మీద కోపమా, లేక మీకు నా మీద ఇంకో రకమైన రాగద్వేషమా, ఏమీ కాదు. ఈ సమయంలో సుధాం గృహీత్వైవ అంటే అమృతము చేత్తో పుచ్చుకుని ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రద్ధగా వింటే వీళ్ళకి పునర్జన్మ లేకుండా అమృతం దొల్లుదు అని నెత్తి మీదని వస్తారట. చూడండి, మీకు భాగవత మహిమలో నేను చెప్పిన శ్లోకం అదే, సుధాం భాండం గృహీత్వైవ అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళంతా ఈ ఆడిటోరియంలోను ఈ బయట అన్ని చోట్ల అమృతం పుచ్చుకొని సూక్ష్మ రూపాలతో అదృశ్య రూపాలతో మీ అందరి నెత్తి మీద ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి నెత్తి మీద ఒక్కొక్క దేవత ఉంటాడు. మీరు శ్రద్ధగా వింటే వాళ్ళ అమృతాన్ని మీరు పొందగలుగుతారు. అదే మీరు మాట్లాడుకుంటూనో లేక నిద్రపోతే ఏమవుతుందనమాట, అప్పుడు ఇలా ఫోన్లు మగితే అప్పుడు ఆ నెత్తి మీద కూర్చున్న దేవతలు పోతారు, రాక్షసులు వచ్చి కూర్చుంటారు. దాంతో ఏమైపోతుంది, మనకి దేవతా కటాక్షం పోతుంది. అందుకని మనం అనుక్షణము ఎంతో శ్రద్ధగా వినాలి. దేవతలకు ఆనందం కలగజేసే కథలు ఇవి. అందుకని బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు. ఒక జన్మ కాదు, రెండు జన్మలు కాదు, కొన్ని వేలు లక్షల జన్మలు ఎత్తాక ఇప్పుడు మనం ఈ జన్మలోకి వచ్చాం. ఇంత పూర్వం చేసిన పాపాలు కూడా ఇంకా మన వెనక ఉన్నాయి, అవి వెంటాడుతున్నాయి. ఆ వెంటాడుతున్న మహాపాపములను శోషణములు నాశనం చేసేస్తాయట. భయంకర పాపాలన్నిటినీ కూడా తొలగిస్తాయి, ముద్ద చేసేస్తాయి. మంగళతర ఘోషణములు, మంగళధ్వనులు అంటే ఏమిటి, బ్యాండ్ మేళాలు కాదు, ఆ ఊరికే మనం సంతోషం కోసం పెట్టుకుంటున్నాం. అసలు మంగళధ్వని ఈ శ్రీకృష్ణ కథ అంటే. అందుకని గరుడ గమను గుణభాషణములు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణములు ఇన్ని శుభములను కలగజేస్తాయి. ఆ కథలు చెప్పమనగా ఆయన సంతోషపడి, నీ మనస్సు సంపూర్ణంగా హరికథ మీద లగ్నమయ్యింది, నువ్వు పరమభాగ్యవంతుడివి చెబుతున్నాను విను. పూర్వం విదర్భ దేశానికి కుండిన నగరం రాజధాని. ఇప్పుడు విదర్భ అంటే మహారాష్ట్రలో ఉంది. వాళ్ళు కూడా ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలని ఈ మధ్యన గొడవలు చేశారు, మళ్ళీ ఎందుకు ఆగిపోయారు. అన్నీ విడిపోవడానికి ఇష్టపడుతున్న రోజులు గనక ఆ విదర్భ దేశం ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్నది. అక్కడ ఆ విదర్భ దేశానికి రాజధాని కుండిన అని ఒక పురం. ఆ కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని భీష్మకుడనే రాజుగారు పరిపాలించేవాడు. భీష్మక మహారాజు గారికి ఐదుగురు కొడుకులు వరుసగా రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రుడు. అందరికీ రుక్మము అని పేరు పెట్టాడు. ఆ పిల్లలందరూ బంగారం రంగులో ఉండేవారట. రుక్మము అంటే బంగారం, అందుకని అందరూ బంగారం లాంటి వాళ్లే గనక రూపములు వారందరికీ రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రుడు అని పేరు పెట్టాడు ఆయన. ఆఖరణ ఐదుగురు కొడుకుల తర్వాత మన కథానాయిక రుక్మిణి పుట్టింది. ఆపాదమస్తకం ఒక్క శిరోజములు తప్ప తల మాత్రం నల్లగా తుమ్మెదరెక్కల్లో ఉండేది. ఆ తల్లి శరీరం బంగారపు రంగులో ఉండేది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, హిరణ్యవర్ణాం అని రోజు లక్ష్మీదేవిని మనం స్తోత్రం చేస్తున్నాం శ్రీ సూక్తంలో. హిరణ్యవర్ణాం అంటే బంగారపు రంగులో ఉండునది. అమ్మ ఎప్పుడూ పుటము పెట్టిన బంగారము వలే, బాగా కాచి అందులో దోషం తొలగించబడినటువంటి బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అటువంటి తల్లి కనుక ఆవిడకి రుక్మిణి అని పేరు పెట్టారు. ఆవిడ పుట్టింది, రాజుగారి జాతకమే మారిపోయింది. అప్పటిదాకా రాజుగారు ఒక సామాన్య మహారాజు, కానీ రుక్మిణీదేవి రాగానే రోజు రోజుకి ఆ తల్లి అడుగు పెట్టడం వల్ల సంపదలు పెరిగాయి. ఎలా పెరిగాయో తెలియదు. అమ్మవారు ఆదిలక్ష్మీదేవి సకల సంపదలకి నిలయం. ఆ తల్లి, ఆ తల్లి ఎక్కడుంటే అక్కడ దారిద్ర్యం ఉండదు. ఆవిడ మనలో క్షుత్తు, పిపాస అని రెండు దరిద్రాలు తొలగిస్తుంది. మనలో భయంకరమైన రెండు దోషాలు ఉన్నాయి, ఒకటి క్షుత్తు, రెండు పిపాస. అందుకే రోజు శ్రీ సూక్తంలో క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండు ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఉంటే అది దరిద్ర దేవత. పొద్దున్నుంచి సాయంకాలం దాకా తింటూనే ఉంటారు కొంతమంది. ఇది పిండి మిల్లు కంటే తిండి మిల్లు ప్రమాదం. అలా ఆడుతూనే ఉంటుంది. చెగోడి తింటాడు, చెగోడి తిన్న వెంటనే టీ తాగుతాడు, టీ తాగి దానిమ్మ గింజలు తింటాడు, గింజలు తాగాక మళ్ళీ కాఫీ తాగుతాడు, కాఫీ తాగి బఠానీలు తింటాడు. ఏమిటో మరి కర్మయోగం. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ. ఆఖరికి ఉపన్యాసంలో కూడా కొన్ని పదార్థములు తెచ్చుకుని నవ్వులుతూ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఈ విధమైన తిండి ఉన్నదే ఆ చుత్తు, దానికి దరిద్రం అని పేరు. పిపాస దాహం కూడా అటువంటిదే. తెగ తాగేస్తారు, ఈ డ్రింక్స్ అని ఉంటాయి కదా, ఈ థమ్సప్లు, ఈ కోకోకోలాలు, ఓరి నాయనో, ఇలా రకరకాల పదార్థాలు విపరీతంగా తాగితే, తాగుడు పదార్థాలు ఎక్కువ పుచ్చుకుంటే దానికి కూడా పిపాస అని పేరు. ఈ రెండూ కూడా అలక్ష్మి దరిద్ర దేవత లక్షణములు. అవి మలము అన్నాడు దాన్ని. క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం, జ్యేష్ఠ అంటే దరిద్ర దేవత. లక్ష్మీదేవి అక్కగారు ఒక ఆవిడ ఉందిలేండి, ఆవిడ లక్షణములు. వాటిని నాశయామ్యహం, నేను నాశనం చేస్తున్నానని పేరు. అమ్మ అనుగ్రహంతో అవి తొలగిపోతాయి. అలా తొలగించేటటువంటి తల్లి యొక్క అనుగ్రహము వల్ల ఆ ఇంటిలో ఏ దారిద్ర్యము లేకుండా అన్ని సంపదలు రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టేట. ఆ రాజుగారి ఇంట్లో సువర్ణం పెరిగింది, గోసంపద పెరిగింది, సుఖ సంతోషములు బాగా పెరిగాయి. ఈ విధంగా మొత్తం మీద పాడి పంట పెరగడం వల్ల ఒక చిన్న రాజుగా ఉండే ఆయన, సామాన్య రాజుగా ఉండే ఆయన క్రమక్రమంగా చక్రవర్తికున్నంత సంపద పొందాడు.
బాలేందు రేఖ దోచిన లాలితయగున పరదిక్కులాగున ధరణీ పాలు నిగేకము మెరసెను. బాలిక జన్మించి ఎదుగ భాసుర మగుచున్.
మనకి అమావాస్య అయిపోయాక పాడ్యమి నాడు పెద్దగా చంద్రరేఖ కనపడదు, కానీ విదియనాడు పడమర దిక్కున సన్నగా చంద్రరేఖ కనపడుతుంది. అందుకే విధియని ఏమంటాం మనం, శుక్లపక్ష విధి అని నెలపొడుపు అంటాం. ఆ నెలపొడుపు చంద్రుడు రాగానే పత్తి పంట బాగా పెరుగుతుంది, పత్తికి మూలకార కూడా ఆయన. అందుకే ఆయనకి ఏం చేస్తాం, వెంటనే చంద్రుడికో నూలు పోగు అని తీసి ఆయనకి ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే, ఓ చంద్ర నీ వల్ల పత్తి పంట పెరుగుతోంది, ఆ పత్తితోటి దారాలు తయారై మా వస్త్రాలు తయారవుతున్నాయి, ఇంత వస్త్రం ఇచ్చిన నీకు ఈ వస్త్రంలో ఉన్న ఒక్క దారం ఇస్తున్నాము అని. అందుకని అంత చంద్రుడికి ఆయన ఇచ్చిందంత ఇవ్వలేం కదా, ఒక్క దారం ఇస్తామన్నమాట. ఆనాడు ఆయన పడమర దిక్కున సన్నగా కనపడి క్రమక్రమంగా ఏమవుతాడు, పెరిగి 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 పూర్ణిమ నాటికి తూర్పు దిక్కికొచ్చి సంపూర్ణ చంద్రుడు అవుతాడు. అలాగే ఇప్పుడు అమ్మవారు కూడా లక్ష్మీదేవి పడమట దిక్కున నెలపొడుపు నాడు సన్నని చంద్రుడు పుట్టినట్టుగా చిన్న పాపగా పుట్టి రోజు రోజుకి పెరిగి క్రమంగా పూర్ణ చంద్రబింబంలా తయారయ్యింది. అది నాడు బాలేందు రేఖ దోచిన అని చెప్పడంలో అపర దిక్కు ఎలా అయితే కనపడుతుందో అలా కనపడింది ఆ ఇల్లు. అనగా దీని అంతరార్థం ఏంటంటే, ఈ అమ్మాయి పుట్టే ముందు, రుక్మిణీదేవి పుట్టడానికి ముందు ఆ ఇల్లు అపర దిక్కులో ఉంది, అంటే అంత దరిద్రంతో ఉందని అర్థం. కానీ ఇప్పుడు పుట్టగానే ఏమైంది, పూర్ణ చంద్రబింబంతో కూడిన తూర్పు దిక్కులో అయ్యింది. అనగా అమ్మ లక్ష్మి పుట్టడానికి ముందు సామాన్యుడు, ఆవిడ పుట్టగానే క్రమక్రమంగా ఐశ్వర్యం పెరిగి అతడు మహాత్ముడయ్యాడు. ఈ విధంగా ధరణీపాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగ భాసుర మగుచున్. ఆవిడ పుట్టి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ఈయన కీర్తి సంపద సంతోషం అన్నీ అభివృద్ధి అయ్యాయి. ఆవిడ పరమ సౌందర్యవతి, చిన్నప్పటి నుంచి సాత్వికురాలు. సత్యభామాదేవి కంటే ఎంతో ఎంతో ఆగ్రహం ఉన్నది, కానీ ఇవిడు చాలా సాత్వికంగా ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరిని తిట్టకుండా ఉండేదట. అసలు రుక్మిణీదేవి తిట్టడం అంటే చాలా అరుదు. అటువంటి తల్లి తన చెలికత్తెలతో కలిసి ఆటలాడింది. చెలికత్తెలకు కూడా ఈ అమ్మవారంటే చాలా ఇష్టం, కలిసిమెలిసి ఉండేవారట. తనతో సమానముగా తన చెలికత్తెల్ని దాసదాసీ జనాన్ని చూసుకుంటూ వాళ్లతో ఆడుకునే తల్లి ఆవిడ. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలల తోడవియంబులందు గుజ్జన గోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరియా. రమణీయ మందిరారామ దేశంబుల పువ్వు దీవెల్లకును ప్రోదివెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చలరేగి బంతులాడు శారికా కీరపంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళం బులకు చూపు మందగతులు. ఈ తల్లి చిన్నప్పటి నుంచి చెలికత్తెల్ని తీసుకొచ్చి ఆ చెలికత్తెల్ని రెండు పక్షములుగా విభజించేది. పక్షం అంటే పార్టీ అన్నమాట, రెండు పక్షాలు, ఇటువైపు అంతా కొంతమంది, ఇటువైపు మరికొంతమంది ఉండండి. ఈ వేపు వాళ్ళంతా మగపెళ్ళివారు, ఈ వేపు వాళ్ళు ఆడపెళ్ళివారు. ఈ విధంగా ఆడపెళ్ళివారు మగపెళ్ళివారు అని రెండు గుంపులు తయారు చేసి బొమ్మలు రెండు పెట్టేది, వరుడు వధువు. ఈ వరుడికి వధువుకి బొమ్మలను పెట్టి కళ్యాణం చేయించేది. చిన్నప్పటి నుంచి బొమ్మల పెళ్ళిళ్ళు అంటారు దాన్ని. చిత్రం ఏమిటో తెలిసిన, ఆవిడెప్పుడు మగపెళ్ళివారి తరఫునే ఉండేదిట. ఈ ఆడపిల్లలకేమో మగపిల్లలు పెచ్చ, మగవాళ్ళకేమో ఆడపెచ్చ, శాస్త్రం యొక్క నియమం. అందుకని సహజంగా చూడండి, ఎక్కడైనా సరే ఆడపిల్లలు మొట్టమొదటి కొడుకే పుట్టాలని కోరుకుంటారని నేను అనలేస్తుమా, రుక్మిణీదేవి చెప్పింది, మళ్ళీ నా మీద పడకండి. అదే మగపిల్లలైతే నాకు ఆడపిల్లలే పుట్టాలి అని అనుకుంటారట, మరి నాకు తెలియదు. మొత్తం మీద ఈవిడ మాత్రం, నేను ఆడపిల్లని కదా, కాబట్టి నేను మగపెళ్లి వారి తరఫున ఉంటాను, మీరేమో ఆడపెళ్లి వారి తరఫున ఉండండి అని చెలికత్తెలను పక్కన పెట్టేదిట. పెట్టి ఈ వరుడు బొమ్మ పట్టుకొచ్చి వధువుని పట్టుకొచ్చి రకరకాలుగా కానుకలు కట్నాలు పెట్టించి మా అబ్బాయి బాగా చదువుకున్నాడు కట్నం ఎంత ఇస్తారు అంటే కట్నానికి ఏముంది గుంటూరు పట్నమే ఇచ్చేస్తామని వారి వాళ్ళు ఈ విధంగా మొత్తం మీద కబుర్లు చెప్పుకుంటూ కాసేపు చాలా సరదాగా ఆడించి అవలలతో తన సాటి చెలికత్తులతో వియ్యం అంది ఆడుకునేది అనమాట. బాగా చేసేవారండి మా చిన్నప్పుడు కూడా బొమ్మల పెళ్ళిళ్ళు ఉండేవి, ఇప్పుడు అసలు బొమ్మలు లేవు పెళ్ళిళ్ళు లేవు. మాయదారి సెల్ ఫోన్లో గేమ్ లేదు తప్ప ఈ ఎలా వచ్చాయో తెలియదు కాలప్రభావంలో అన్నీ ఇలా కూర్చోవడం ఎవడు చూసినా. నాకు తెలియక అందరి చెవుల్లో ఏవో కనపడుతుంటే పాప అందరికీ చెవుడు మెషిన్లు వచ్చేసాయి అనుకున్నాను నేను. చెవుడు మెషిన్ కదా అనుకునేవాడిని, తర్వాత అర్థమైంది అన్నట్టు ఏవో పెట్టుకుని ఏవో వింటూ ఉంటాడు అలా పిచ్చాడులాగా వాడు మాలోకం ఇలా ఇలా అనుకుంటూ పోతూ ఉంటాడు. మనుషులకి పెచ్చలు ఎన్ని రకాలు అన్నీ కలియుగం కలి ప్రభావం ఇది అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో చక్కగా ఆటలు ఆడుకుంటూ ఉంటే అదొక అందం. అలా అవలలతో ఆడుకుంటూ బాగా సీమ చదువులు మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండి అంటే బంగారం లాంటి మా అమ్మాయే కట్నం అండి అని వీళ్ళు అనేవారట. ఈ విధంగా కబుర్లు చెప్పుకొని ఆ సమయంలో మరి భోజనాలు కూడా పెట్టుకోవాలిగా మరి పెళ్ళళ్ళల్లో. అందుకని గుజ్జన గోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మిరియ. ఆవిడే మంచి మంచి పదార్థాలు వండించి కొన్ని తానే వండి పాయసం మాత్రం ఆవిడే చేసేది, చేసి వాళ్ళకి పెట్టేది. ఆవిడ చేతి ప్రసాదం ఉండేది. ఇక ఆ మాధుర్యాన్ని దేనితో పోల్చలేము, అంత అతిలోక మధురమైన పదార్థములు పెట్టేది ఆ తల్లి. ఆవిడ చేత్తో లక్ష్మీదేవి పెట్టిన ప్రసాదం చెలికత్తెలు తిన్నారు. అందుకే అంటాడు గర్గాచార్యుడు ఆ చెలికత్తెలు ఒక్క చెలికత్తెకి వెళ్ళి కనీసం చీరనైనా బాగుండు, ఆ చీర మీద పాయసం పడిందిట. అది ఒక చెలికత్తికి వీడు పాయసం పెట్టింది, ఈ పాయసం తింటూ తింటూ చీర మీద పూర్వం చీరలు కట్టుకునేవారులేండి అందుకని ఆ చీర మీద పాయసం పడిందిట. అయ్యయ్యో ఆ చెలికత్తెని అవ్వలేకపోయినా ఆ చెలికత్తె కట్టుకున్న చీరైనా అయితే అంది మీద అమ్మవారి యొక్క ప్రసాదం ఆవిడ వండిన ప్రసాదం పడి నేను ధన్యుణ్ణి అయ్యేవాడిని కదా అంటాడు గర్గాచార్యుడు. అలా వాళ్ళకి ఆహారాలు పెట్టేది, మంచి భవనాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ భవనాల్లో పై అంతస్తుకెళ్ళి బంగారపు ఉయ్యాలల్లో కూర్చుని చెలికత్తెలు ఊపుతూ ఉంటే ఆవిడ తూగుటుయ్యాలలు ఊగేది. అవి కూడా భర్మడోలికలను ఊగు బంగారపు తూగుటుయ్యాలలో ఊగేది. ఆ ఊగేటప్పుడు కాళ్ళు ఎలా పెట్టేదిట, వీళ్ళు ఇలా తోస్తూ ఉంటే ఈ ఉయ్యాలు ఇలా పైకి వెళ్ళగానే ఈ కాళ్ళు ఎలా ఉండేవి, ఆకాశంలో స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలతో నృత్యమునకు నాతో పోటీకి వస్తారా అని కయ్యానికి కాలు చచ్చినట్టు ఉండేవిట కాళ్ళు. అప్సరసలతో నాట్యానికి రమ్మని కయ్యమునకు కాలు సాచిందా అన్నట్టుగా ఈ కాళ్ళు అలా పైకి వెళ్ళాయట. ఇంకా వాళ్ళకి బాగా తోటలున్నాయి. ఆ తోటల్లో చెట్ల చుట్టూతో స్వయముగా గోతులు తీయించి చెట్టుకి నీరు పెట్టాలంటే బోది చెయ్యాలి. ఇప్పుడు చూసారో లేదు ఇక్కడ చెట్లకు చుట్టూతో బోదిలు చేశారు. ఆ బోది ఉంటే ఏమవుతుంది, నీళ్లు పోస్తే ఎక్కువసేపు నిలవ ఉంటాయి. ఆవిడ స్వయముగా చెట్లకి బోదిలు చేసి సుకుమారమైన తన చేతితో మట్టి పక్కకి తీసి మొక్కల్ని పోషించేది, నీళ్లు పెట్టేది. ఎందుకో తెలుసా, ఈ చరాచర జగత్తంతా ప్రకృతి మీద ఆధారపడి ఉంది, నేనే ప్రకృతిని, నేను జీవాత్మని, ఇవన్నీ జీవస్వరూపాలు, ఇవి బాగుంటే మీరు బాగుంటారు, చెట్లుంటే కానీ ఈ లోకం సుఖంగా ఉండదు, నేను పెంచుతున్నాను మీరు చెట్లు పెంచండి, తద్వారా అడవులు పెరిగితే వర్షాలు బాగుంటాయి, ప్రకృతి వల్ల కాలుష్యం తగ్గుతుందని చెప్పి స్వయముగా ఆ తల్లి మొక్కల్ని పెంచేది. ఇంకా అప్పుడప్పుడు బాలికలతో బంతులాట ఆడేది, బంగారు బంతులు ఆడుతూ ఉండేది. చిలుకలు గోరువంకలు ఉండేవి వాళ్ళ ఇంట్లో, వాటి దగ్గరికి వెళ్ళి పంజరాల్లో ఉన్న వాటిని చిలుక పలుకు అని వాటికి పలుకులు నేర్పేదట. అసలు ఈవిడ మాట్లాడితే చిలక పలికినట్టు ఉండేది. ఇంకా అప్పుడప్పుడు ఈవిడ అటు ఇటు ఉయ్యారంగా నడుస్తూ ఉంటే హంసలు వచ్చి ఈవిడ అడుగులను చూసి నడకలు నేర్చుకున్నాయట. హంసకు కూడా ఈవిడ ఉయ్యారాన్ని నేర్పింది, అడుగులు నేర్పిందనమాట. ఇంకా నాట్యం చేసింది ఈవిడ. ఆ నాట్యం చూసి నెమళ్ళు నాట్యం నేర్చుకున్నాయి. మద మరాళంబులకు చూపు మందగతులు అన్నారు, హంసలకేమో మందగతులు చూపేదట. ఇంకా మంచి అందమైన పురివిప్పిన పింఛము కలిగినటువంటి నెమళ్ళకి మాత్రం నాట్యం నేర్పేది. ఈ విధంగా చిన్నప్పుడు రకరకాలుగా ఆటలాడుకుంటూ ఉండేది ఆవిడ. క్రమంగా వయస్సు పెరుగుతున్నది, ఈవిడికి తండ్రి అంటే చాలా ఇష్టం.